మహిషాసురుడు తన పేరు మీదుగా మహిషాసురపురం అనేటటువంటి ఒకనొక నగరాన్ని నిర్మాణం చేసుకుని దానినే రాజధానిగా చేసుకుని త్రిలోకాలని పరిపాలించడం ప్రారంభించాడు. అదే ఈనాటి మైసూరు అని కూడా మనం చెప్పుకున్నాం. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు ఈ మూడింటిని పరిపాలించడానికి ఇంద్రుడైతే అమరావతిలో ఉండి పరిపాలించేవాడు, రాక్షసులు ఎక్కువ మంది భూలోకంలో ఉండే ఈ మూడు లోకాలని పరిపాలించేవారు. వీళ్ళ బదులుగా వీళ్ళ ప్రతినిధులను అక్కడ పెట్టేవారు. మూడు లోకాలని అదుపులో పెట్టాలి అంటే వాడికి ఎంత శక్తి కావాలి? అందుకే ఈ కథ వింటున్న క్రోష్టుకి అనే మహర్షి మార్కండేయుణ్ణి అడిగాడు, అంతటి ఇంద్రుని జయించే శక్తి కేవలం తపస్సు వల్లే వాడు పొందగలిగాడా? అలా తపస్సు వల్ల పొందేటట్టయితే చాలామంది తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళెవ్వరికీ లేని శక్తి విడికల వచ్చింది. ఎంతో పూర్వం మహానుభావులు ఎంతోమంది వేలాది సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం కఠోర దీక్షతో ఆహారం నిద్ర అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసినా ఇంత శక్తి పొందలేకపోయారు. మహిషాసురుడు చాలా సులభముగా దేవతల్ని జయించాడు, బ్రహ్మాదుల వరాలు పొందాడు. ఇంత శక్తి వీడికి రావడానికి గల కారణమేమిటి అంటే, అప్పుడు మార్కండేయుడు చెప్పాడు, ఇంద్రుణ్ణి కూడా జయించే శక్తి అతనికి గురుభక్తి వల్ల వచ్చిందట. కేవలం గురుభక్తి వల్ల అంత శక్తి సాధించాడు. తపస్సు చేసినంత మాత్రం చేత ప్రతివాడు తపస్సులో విజయం పొందలేడు. ఉపాసనలు చాలామంది చేస్తున్నాం. గుడిలో 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళు, 1000 ప్రదక్షిణలు చేసేటటువంటి వాళ్ళు, నిరంతరం అర్చనలు చేసేవాళ్ళు, అభిషేకాలు చేసేవాళ్ళు, పారాయణములు చేసేవారు ఎంతోమంది ఉన్నా వారందరూ ఆ ఉపాసనకి తగిన, ఆ అర్చనకి తగిన, ప్రదక్షిణములకు తగిన ఫలితం పొందగలుగుతున్నామా? ఎందుకు పొందలేకపోతున్నాం అంటే వారికి గురువు మీద ఉండవలసినంత నిష్ట లేకపోవటమే మూల కారణం అన్నారు. రాక్షసులకి దేవతల కంటే గురుభక్తి ఎక్కువ. శుక్రాచార్యుడు ఎలా చెబితే అలా చేశాడు మహిషాసురుడు. ఆయన మీద అతనికి అంత నమ్మకం ఉన్నది. ఇంద్రుడికి బృహస్పతి అంటే భక్తి లేక కాదు, అప్పుడప్పుడు కొంచెం గురువుని ధిక్కరిస్తూ ఉండేవట. ఏ ఈ గురువుగారు చెప్పిందే వేదమా, మనం మాత్రం మన సొంత బుద్ధితో ఎందుకు చేయకూడదు అనుకునేవాడు. మీకు ఎంత పూర్వం కూడా ఒకసారి చెప్పాను, ఇంద్రుడు ఒకసారి గురువుగారు సభలోకి వస్తే లేచి నిలబడక అవమానం చేసి పంపేశాడు. పదవి 4 రోజుల పాటు అనుభవించాక ఆ పదవిలో ఉండే సుఖాల వల్ల, 10 మంది పొగడ్డం వల్ల వచ్చే అహంకారం వల్ల గురువుకే పంగనామం పెట్టాడు. ఆయన వస్తే లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, అగౌరవపరిచాడు. తత్ఫలితం ఆయన 1000 అనుభవించాడు. మనం చాలామంది చూస్తున్నాం, పదవిలోకి వచ్చేదాకా దీక్షలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, ప్రజల్ని రెచ్చగొడతారు, వాళ్ళు అనుకున్న పదవి పొందాక సాధువుల్ని మెడబట్టి బయటికి అండుతారు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది పతనం. చూస్తున్నాక మనం ఈ భయంకరమైన అహంకారానికి మూల కారణం ఏమిటి అంటే, ఈ సింహాసనం నాది, ఇది శాశ్వతంగా నా దగ్గరే ఉంటుంది, ఇంకెవరికి వెళ్ళకూడదు అని ఎవడనుకుంటాడో వాడికి అహంకారం మొదలవుతుంది. ఈ పదవి చాలా అవసరమే, కానీ జనకుడిలా దీన్ని అనుభవించాలి. జనకుడికి విదేహుడు అని పేరు. విదేహుడు వి అంటే వికల్పముగా దేహము మీద భ్రాంతి కలిగిన వాడు. దేహం కలిగిన వాడు దేహి. విదేహుడు అంటే ఏమిటి? దేహం ఉంటుంది, దేహం మీద వ్యామోహం ఉండదు. జనక మహారాజు గారిని విదేహుడని ఎందుకు అన్నారు అంటే ఒకే ఒక్క కారణం, శరీరము నాదే కానీ శాశ్వతం కాదు. ఈ శరీరములో ప్రస్తుతం నేనున్నాను, ఇటువంటి ఏ శరీరాలు ఇంతో పూర్వం ధరించానో తెలియదు. ఈనాడు ఈ రాజ్యం నాది, రేపు ఎవరిది అవుతుందో. కాబట్టి రాజ్యం నా చేతిలో ఉన్నంత వరకు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తాను. రేపు పొద్దున్న శరీరం విడిచిపెట్టాక నేను మళ్ళీ నా కర్మ ఫలితాన్ని అనుసరించి వేరే లోకాలకు వెళ్ళిపోతాను. కాబట్టి ఉన్నంతకాలం దీనికి నేను కాపలా కాసేవాడిని మాత్రమే అనుకునేవాట. ఆయన ఎప్పుడైతే ఈ రాజ్యం నాదనే భ్రాంతి లేదో అప్పుడు ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు. ఈ రాజ్యం శాశ్వతంగా నాదే, ఈ సంపద నాదే, ఈ కుటుంబం నాదే, వీళ్ళకి దూరంగానే ఉండను, ఇవెప్పుడు నన్ను విడిచిపెట్టవు అనుకున్నవాడు విదేహుడు కాలేడు. అప్పుడు వాడికి ఏమవుతుందన్నమాట, రాజ్యం పోయినప్పుడు, సంపదలు పోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా దుఃఖం వస్తుంది. ఇవాళ కలియుగంలో చాలామంది లక్షణం అదే, 5 రోజులు పదవి దూరం అయితే ఇక వాడు పడే బాధ మరి ఎవడు పడ్డాడనమాట. ఈ పిచ్చాడికి తెలియదు పూర్తిగా మన కళ్ళ ముందు ఎంతమంది భూమి మీద పుట్టారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఒక్కరితో భూమి వెళ్ళిందా, ఒక్కరితో వారి ఇల్లు వెళ్ళిందా, వారి వస్త్రం వెళ్ళిందా, వాళ్ళ వస్త్రం ఏమిటండి, వాళ్ళ శరీరమే వెళ్ళడం లేదు. అయ్యో ఈ పద్మాకర్ గారు తన శరీరమును ఎంతో అభిమానంతో పెంచాడు, పోషించాడు, దానికి లాల్చీ వేశాడు అని రేపు పొద్దున బాల్చీ తండేటప్పుడు ఈ శరీరం అంతా రాదు ఏమిటో మరి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం నేను ఓ శరీరం ధరించాను, ఈ శరీరం నాదనుకున్నాను అనుకుందాం కాసేపు, దీనికి రకరకాల ఆహార పదార్థాలు పెట్టి పోషిస్తున్నాం, మంచి వస్త్రాలు ఇస్తున్నాం, సన్మానాలు చేయించుకుంటున్నాం, కానీ రేపు పొద్దున ప్రాణం పోయాక ఈ శరీరం అంతా రాదే. ఈయన బ్రతికున్న రోజుల్లో దీనికి ఇంత ఉపచర్య చేశాడు అని గౌరవిస్తుందో గౌరవించట్లేదు, పాప ఇక్కడే ఉండిపోతుంది, ప్రాణి మాత్రం పైకి లేచిపోతున్నాడు, వీడి శరీరం ఇక్కడే అయితే భూమిలో అయినా కప్పడిపోతుంది లేదా కాలి బూడిద పంచభూతాల్లో లీనమైపోతుంది, ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. ఈ మాత్రం దృష్టి లేకపోవటం వల్ల వీడు ఏమనుకుంటాడనమాట, ఎల్లకాలం ఈ శరీరములోనే ఉట్టిగట్టు ఊరేగుతాను, ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఏ పాపమైనా చేస్తాననుకుంటాడు. ఈ భ్రమ వల్ల ఏమవుతుంది, గొప్పవాళ్ళని గౌరవించడం మానేస్తాడు, గురువుల్ని కూడా తిరస్కరిస్తాడు, మహాత్ముల్ని కూడా అనకూడని మాటలు అంటాడు. రాక్షసులకి క్రూరత్వం ఉన్నది, నీచత్వం ఉన్నది, కానీ అదే సమయంలో వాళ్ళకి విపరీతమైన గురుభక్తి ఉన్నది. ఇంద్రాదులకి అంత క్రూరత్వం లేదు, పాపాలు ఉండవు, క్రూరత్వం ఎంతో కొంత లేకుండా ఉండదు, కానీ రాక్షసులకు ఉన్నంత క్రూరత్వం ఉండదు, కానీ రాక్షసులకు ఉన్నంత గురుభక్తి లేదు. కాబట్టి గురుభక్తి అనే ఒక శక్తి ముందు దేవశక్తి కూడా ఓడిపోయిందిట. ఒకే ఒక్క పొరపాటు చేస్తూ ఉంటారట రాక్షసులు. ఇంత గురుభక్తితో కష్టపడి ఉపాసన చేసి భగవద్ అనుగ్రహం పొంది వరాలు పొంది కూడా ఆ వరాలని దుర్వినియోగం చేస్తారు, పాపపు కార్యములకు వినియోగిస్తారు. అందుకే పాపాత్ముల దగ్గర శక్తి ఉండకూడదు అని శాస్త్రం. పాపాత్ముడు పిచ్చివాడు లాంటి వాడు, పిచ్చివాడి చేతికి రాయిస్తే వాడు ఎవరిని పడితే వాడిని కొడతాడు. పాపాత్ముల చేతికి శక్తులు ఇస్తే ఏమవుతుందన్నమాట, లోక ద్రోహం కోసం వాడతారు దాన్ని. అందుకే కొన్ని రకాలైనటువంటి మతాల వాళ్ళ దగ్గర బాంబులుంటే, అణుశక్తులుంటే ప్రపంచానికి నష్టం, అటువంటి వాళ్ళ దగ్గరకి ఆయుధాలు వెళ్లకుండా చూసుకోవాలట. వాళ్ళ మీద అయ్యో అని జాలిపడడానికి లేదు వచ్చింది తిప్పలో, వాళ్ళని జాలిపడి మనం ఆశ్రయం ఇచ్చామా, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని చంపుతారు వాళ్ళు. వాళ్ళు పావుల కంటే ప్రమాదం అన్నమాట. పావుకి పాలు పోస్తే ఎవడు పాలు పోసి పెంచాడో వాడినే కాటు వేసి చంపుతుంది. అలాగే కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి కనుక మన దేశంలో ఆశ్రయం ఇచ్చామా, వాళ్ళంత ప్రమాదం మరొకరు ఉండరు. తెలియక మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని దువ్వుతున్నారు ఓట్ల కోసం. వాళ్ళని దువ్వడం వల్ల వచ్చే నష్టం ఏమిటో రేపు పొద్దున వీళ్ళకి నవ్వులు పాలు అయితే కానీ తెలియదు, పాపం తనదాకా వచ్చినప్పుడు తెలుస్తుందిట. అంత ప్రమాదకరమైన లక్షణం రాక్షసుల్లో ఉంది. కాబట్టి ఎవడైనా క్రూరుడైతే, లోక ద్రోహి అయితే ఒరే వీడు రాక్షసుడురా అంటున్నాం. రాక్షసులకి క్రూరత్వం పరాకాష్ట అనమాట. మరీ ఒక స్థాయి దాటి ఆకలిస్తే కన్న కొడుకును కూడా చంపు తినేవాడు వాళ్ళు. అందుకని వాళ్ళని ఏమన్నారన్నమాట, రాక్షసులు క్రూరులు, మమత్వం లేనివాళ్ళు, కరుణ లేనివాళ్ళు అన్నారు. కాబట్టి మంచి ఉండి, అంటే గురుభక్తి అనే ఒక గొప్ప లక్షణం ఉండి కూడా కేవలం క్రూరత్వం వల్ల, ఏమాత్రం కారుణ్యం లేకపోవటం వల్ల భ్రష్టు లేనివాళ్ళు రాక్షసులు. శక్తులుండి కూడా గురుభక్తి ఉండవలసినంత లేక అప్పుడప్పుడు పదవీ భ్రష్టులు అవుతున్నవాళ్ళు దేవతలు. అందువల్ల అటు ఇటు కూడా ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటారు. ఇప్పుడు దేవతలంతా పూర్తిగా మహిషాసురుడి చేతిలో చావు దెబ్బలు తిని పతనమైపోయి తమను తాము కోల్పోయి ఏం చేయాలో తెలియక అడవుల పాలైపోయారు. కొంతకాలం పాటు పాపం హాయిగా స్వర్గంలో ఉండవలసిన ఇంద్రాది దేవతలు భూలోకంలో అడవులలో చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, తొర్రలలో దాక్కున్నారు. కొంతమంది అయితే శబరులు ఉండేటటువంటి గిరిజన గ్రామాలకు వెళ్ళి వాళ్ళు వేసుకున్న గుడిసెల బయట ఉన్న చూరు ఉంటుందే, ఆ చూరు దగ్గర రాత్రిపూట చాపలు వేసుకు పడుకున్నారట. పూర్వం ఇళ్ళకి చూరని ఉండేది, అంటే ఒక గుడిసె వేశాడు, ఆ గుడిసె యొక్క అంచు కొంచెం పొడుగ్గా ఉండేది. ఈ అంచు కింద ఉంటే కాస్తో కోస్తో వర్షం నీరు మీద పడదు, చలి రాదు. అసలు ఇప్పుడు ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకుంటున్నాడు, బిల్డింగులు వచ్చాక అంచులు లేవు, చుంచులు లేవు, చూరు లేదు, ఇంకోటి లేదు. పూర్వం చక్కగా ఇంటి ముందు ఒక పెద్ద అరుగు ఉండేది, ఎత్తరుగులు ఇళ్ళు ఉండేది. ఆ ఎత్తరుగుల మీద రాత్రిపూట పాపం ఏ ముష్టి వాళ్ళు, లేకపోతే పొరుగురు వెళ్ళేటటువంటి వాళ్ళు పడుకునేవారు, పొరుద్దుటే వెళ్ళిపోయేవారు పాపం. ఇప్పుడు అసలు అరుగు లేదు, అరుగు ఉంటే ఎక్కడ తరిగిపోతున్నారు అనుకుంటున్నాం. అరుగేమిటండి, మరీ పిసులు కొట్టుదనం అయిపోయింది, రామరామ బెత్తెడు కొంపలు అనమాట. ఈ పక్కన వంట, పక్కనే పెంట, అంటే యటాస్తుడు బాత్రూమ్. ఏం చేస్తాం, ఈ వంట పెంట పక్కనైపోయి తంట వచ్చి పడిపోతుంది. కాలం అలా అయిపోయింది, ఏం చేస్తాం, జనము అలాగే పెరిగిపోయారు. చక్కగా పెద్ద పెద్ద అరుగులు ఉంటే ఆ అరుగుల మీద మహాత్ములు కూర్చుని గోష్ఠి చేసేవారు. అవన్నీ నేను చిన్నప్పుడు చూశాను, నా అదృష్టవశాత్తు. చక్కగా మా గణపురంలో సరిపల్లిలో పెద్ద ఇంత పెద్ద అరుగులు ఇళ్ళు ఉండేవి. ఆ అరుగుల మీద మా నాన్నగారు కూర్చుంటే అటు వెళ్ళే వాళ్ళందరూ వచ్చి అబ్బో పెద్ద గురువు గారు కూర్చున్నారని వచ్చేవారు. వచ్చిన వాళ్ళకి కాసేపు ఆయన సంస్కృతంలో ఉన్న కాళిదాస శ్లోకాలు దేవీ భాగవత ఎక్కువగా చెప్పేవారు. ఆయన అమ్మవారి ఉపాసకులు అవ్వటం వల్ల అమ్మ కథ చెప్పేవారు. చెబుతున్న కాసేపు వాళ్ళు పులకించి వినేవారు. ఆ పూట వాళ్ళందరూ అసలు అన్నం కూడా మర్చిపోయేవారు, కాఫీలు మర్చిపోయేవారు, టీలు మర్చిపోయేవారు, అంత శ్రద్ధతో వినేవాళ్ళు. అప్పుడు అరుగు ఏమవుతుందనమాట, రోజు ఈ అరుగుల మీద మహానుభావులు కూర్చుని పురాణములు వినడం వల్ల అరుగు కాదు ఒక గొప్ప లోకం అయిపోయేది, దేవలోకం అయిపోయేది, అమ్మవారి మణిద్వీపం అయిపోయేది. ఆ అరుగు మీద కూర్చున్న వాడికి కూడా సద్బుద్ధి వచ్చేదండి. చాలామంది మా ఇల్లు చాలా పెద్ద లంకంత కొంపలండి. ఆ రోజుల్లో లంకానగరంతో పోల్చేవారు, లంకంత ఇల్లు అనేవారు. అంత ఇంటి బయట ఉన్న అరుగు మీద మేము ఎప్పుడైనా కూర్చుంటే ఆ కూర్చున్న కాసేపు మాకు సద్బుద్ధి వచ్చేది. మీకు ఇంకో రహస్యం చెప్పనా, ఇలాంటివి తెలుసుకుంటే అసలు మన ఇంటికి ఎందుకు పెద్దవాళ్ళు రావాలో తెలుస్తుంది. గొప్పవాడు అడుగు పెడితే ఇల్లు ఎంత పవిత్రమవుతుందో తెలుస్తుంది. మా తండ్రి గారు కూర్చుని వెళ్ళిన అరుగు దగ్గరికి రోజు ఓ పిచ్చివాడు వచ్చేవాడు. వాడిని మేమంతా కూడా గొడ్డలు పిచ్చాడని వాడు. అంటే ఏమిటి, వీధిలో పడేసిన పెంటగొట్లు పిచ్చి గొట్లు ఉంటాయి కదా, ఈ గొట్లన్నీ పోగేసి తలకిలాగా రిబ్బన్లు చుట్టుకునేట్టు చుట్టుకునేవాడు, నడుముకు చుట్టుకునేవాడు, మొత్తం ఒళ్ళంతా గొడ్డ పీలికలే. ఈ గొడ్డ పీలికలు కూడా పాప వాడేవో మంచి మంచి పంచెలు కాదు, ఆ పంచెలు కట్టుకునేవాడు కాదు, రోడ్డు మీద పారేసేటటువంటి నానా రకాల కంపు గుడ్డలు తీసి ఆ గొడ్డల్ని మరి ఎందుకో ఉతికేవాడు. కాకపోతే కాలం ఉండేది, కాలంలో ఉతికి ఆ తడిగొడ్డలు పొడిగొడ్డలు మొత్తం నడుము కట్టుకుని చూసేటప్పుడు గొడ్డలతో తిరిగేవాడు. ఈ గొడ్డ మొక్కలే తప్ప వేరే గొడ్డ ధరించేవాడు కాదు. అసలు ప్రదేశాల్లో గొడ్డలు ఉండేవి కాదు, నడువుకి నెత్తికి గొడ్డలు ఉండేవి. అందుకని వాడంతా గొడ్డలు పిచ్చాడని వారు. వాడు బండబూతులు తిట్టేసేవాడు అందరినీ. అందులో ఆ ఊళ్ళో పిసిరి కొట్టాడు ఒకడున్నాడు, వాడి ఇంటికి ఎడితే వాడి మీద రాళ్ళు వేసి నానా గందరగోళం చేసేవాడు. వాడి వల్లే వీడు దెబ్బతిన్నాడని కూడా కొందరనేవారు. అంత పిచ్చివాడు మా నాన్నగారు ఉన్న అరుగు దగ్గరికి, మా నాన్నగారు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అరుగు దగ్గరికి రాగానే ఓ గురువుగారు అని సాష్టాంగపడి అక్కడ ఒక 10 నిమిషాలు పడుకుని ఆ నేల మీద ఉన్న బూడిది ఒంటికి రాసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయేవాడు. ఈ అరుగు దగ్గరున్నంతసేపు వాడు సుఖుడిలో ఉండేవాడు అండి. ఇది దాటి పెడితే ఆ తర్వాత వాడు అసలు సుఖుడు అయిపోయేవాడు. భయంకరమైన బండబూతులు మళ్ళీ తిట్టేవాడు. నేను ఒకసారి ఆశ్చర్యపోయి 5-6 ఏళ్ల వయసులో అందరిళ్ళకి వెళ్ళి తెగ తిట్టేటటువంటి వీడు ఇక్కడికి రాగానే ఎందుకు నాన్నగారు ఇలా దండం పెడతాడు అంటే అది అరుగు మహిమరా అన్నారు. ఈ అరుగులు ఇంకా చాలామందికి ఉన్నాయి కదా అన్నాను నేను. అరుగంటే ఆరుగని కాదు, ఈ అరుగు మీద నిరంతరం పురాణాలు జరుగుతున్నాయి, ఇక్కడ సద్గోష్ఠి జరుగుతోంది, సత్సాంగత్య ప్రభావం వల్ల పిచ్చివాడు కూడా పండితుడు అవుతాడు, ఆ స్థలం దాటగానే వాడి ప్రభావం మళ్ళీ వాడి మీద పడుతుంది అనేవారు. అంటే మహాత్ముల యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అందుకే మీకు తీర్థయాత్రలకు ఎందుకు చేయమన్నారు పెద్దలు, నైమిషారణ్యం ఉన్నది, 18 పురాణములు 1000 ఏళ్ల పాటు సూతుడు ఎన్నోసార్లు చెప్పాడు. దానివల్ల అడవికి వెళ్ళగానే సూతుడు చెప్పిన పురాణ ప్రభావం అడవి మీద ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిన మనకి సద్బుద్ధి కలుగుతోంది. కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళగానే ఎందుకు సద్బుద్ధి కలుగుతోంది అంటే ఆ తీర్థములో దేవుడితో పాటు సజ్జనులు కూడా తిరిగారు. కలియుగంలో తీర్థస్థలములు మళ్ళీ తీర్థస్థలములుగా ఉండాలంటే ఇలాంటి సాధువులు తిరగాలట. సాధువుల పాదస్పరిశ వల్ల తీర్థం మరింత పవిత్ర తీర్థం అవుతుంది. ఇదే మనకి శివపురాణంలో వ్యాసుడు చెప్పాడు. అందుకే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు చిన్నప్పుడు శ్లోకం రాశాను, తత్తపాద రజ ప్రపూత ధరణీ స్పరిశాభిపూత వయం. ఆయా మహానుభావులు ఈ ప్రాంతములకు రావడం వల్ల వాళ్ళ పాదధూళి ఇక్కడ పడింది, ఆ పాదధూళితో ఈ ధరణి, ఈ క్షేత్రం, ఈ స్థలం, ఈ గుడి పవిత్రమయ్యాయి, అందువల్ల మేమంతా రాగలుగుతున్నాం. కేవలం ఈశ్వరుడు అమ్మవారు ఉండడం వల్ల కాదట, ఋషుల యొక్క పాదస్పర్శ కూడా అక్కడ పెట్టబడాలి, వాళ్ళ పాదాల ధూళి అక్కడ పడాలి, ఆ పాదధూళి వల్ల జగత్తు పవిత్రం అవుతుంది. అందుకనే పీఠాధిపతులు అప్పుడప్పుడు 2-3 ఏళ్లకో వాళ్ళ పీఠములు వదిలి ఇలా దేశాలు తిరుగుతారు. తిరిగితే వాళ్ళ పాదధూళి ఇలాంటి క్షేత్రాల్లో పడతాయి, పడితే ఈ క్షేత్రములు అత్యంత పవిత్రమవుతాయి. పవిత్రమవడం వల్ల మనలాంటి వాళ్ళం సుఖపడతాం, తరిస్తాం, మనకి సద్బుద్ధి వస్తుంది. అందువల్ల పాదధూళి పడాలి. అందువల్ల ఎందువల్ల చెప్తున్నానంటే అటువంటి అరుగుల మీద కూర్చుని పూర్వకాలంలో మహానుభావులు అలా పురాణములు చెప్పి అరుగుల్ని పవిత్రం చేశారు. అలా చూరులు ఉండడం వల్ల గొప్పవాళ్ళు వస్తారు, పాపాత్ములు వస్తారు. పాపాత్ముల ప్రభావం మన మీద పెద్దగా పడకపోయినా పుణ్యాత్ముల యొక్క ప్రభావం పడుతుంది. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పూర్వం పాటలు కూడా ఉండేవి. అలాంటి అరుగులు అప్పుడప్పుడు దేవతలకు కూడా ఆశ్చర్యమవుతాయి. కలియుగంలో దేవతలకి కొన్ని దుఃఖాలు ఉంటాయి, తెలుసా మీకు? అది భవిష్య పురాణం చదివితే తెలుస్తుంది. భవిష్య పురాణంలో వ్యాసుల వారు ఏమని చెప్పారో తెలిసిన, కలియుగంలో పాపాత్ములు పెరుగుతారు, దాంతో విగ్రహాలకి ఒక్కపోత వస్తుంది. అందుకే దేవతా విగ్రహాలకి తెల్లవారుజామున చూస్తే కొంచెం తడుస్తుంది. లోపల అమ్మవారు ఉన్నది, శివుడు ఉన్నాడు, ఇలాంటి దేవతలు ఉన్నారు కదా, రాముడు ఉన్నాడు, ఈ దేవతా విగ్రహాలకు కూడా కలియుగంలో ఒక్కపోత వచ్చి వాటికి చెమట పడుతుందట. దేవతా విగ్రహాలకి చెమట పట్టడం ఏంటి అంటే పడుతుంది. ఎందుకు పడుతుంది? పాపాత్ముల భారం ఎక్కువైపోవటం వల్ల, నోటికొచ్చినట్టు రాముణ్ణి కృష్ణుణ్ణి బండభూతులు తిట్టే దౌర్భాగ్యులు పెరగడం వల్ల, కొంతమంది నీచాతినీచులు లోపలికి వచ్చి నమస్కరించటం వల్ల, ఒక్కొక్కప్పుడు బయట ఉన్నాడవాళ్ళు మైలున్నవాళ్ళు తెలియక వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల దేవతా విగ్రహాలు బాధపడి అందులోంచి కూడా చెమట బయటకు వస్తుందట. నేను చెప్పిన ఇదే మాట మీకు వీలుంటే భాగవతం ప్రథమ స్కంధం చదవండి, అందులో ఉంటుంది. పోనీ సంస్కృతం చదవలేకపోయినా తెలుగులో పోతన గారు రాశాడు, దేవతా విగ్రహములు ఒక్కొక్క తట్టుకొనలేక అంటాడు ధర్మరాజు గారు చెప్పిన మాట. భాగవతంలో దశమ స్కంధం మొదలుకొని ప్రథమ స్కంధం వరకు 2-3 సార్లు ఈ విషయం చెప్పాడు. దేవతా విగ్రహములకు కూడా ఒక్క పొట్టిందిట, ఒక్క పోయటం వల్ల చెమట పట్టిందిట. చెమట పట్టడం వల్ల ఏమయ్యాయి? అవి పొద్దుటే అర్చన చేయడానికి వచ్చేవాళ్ళని చూసి, ఒరే నాయన నా ఒళ్ళంతా చెమటతో ఉందిరా, దయతో నన్ను తుడిచి మళ్ళీ కొత్త బట్టలు కట్టునైనా అంటాయట. అంటే రోజు కాదు కానీ అప్పుడప్పుడు అనమాట. అంటే విగ్రహములకు కూడా శోకం తెచ్చే పాపాత్ములు ఈ కలియుగంలో ఉంటారు. ఎందుకుంటారంటే కారణం అదే, నిత్యం దోషణే కదటండి. నాకెంత బాధ అనిపిస్తోందంటే ఈ మధ్యకాలంలో కలిప్రభావం ఇంత పెరిగిపోయిందా నా కళ్ళ ముందు అనిపిస్తుంది అనమాట. దేవతా విగ్రహాలు ఈ పాపాత్ములు దేవదోషణం చేయటం వల్ల ఒక్కపోతతో ఏడుస్తాయట, కన్నీళ్లు పెట్టుకుంటాయట. అటువంటి దేవతా విగ్రహాలకి ఆ ఒక్కపోత రావడానికి మూల కారణం మన పాలకులట. మన పాలకులు ఎందుకు కారణం అంటే, దేవుణ్ణి తిట్టేవాడిని వాళ్ళు మాట వరసకు కూడా ధిక్కరించటం లేదు కనుక, వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు కనుక, కేసులు పెట్టడం లేదు కనుక, వాళ్ళు రెచ్చిపోతున్నారు కనుక. కాబట్టి ఇప్పుడు మొత్తం మూలకారకులు ఎవరో మీకు అర్థమవుతుంది కదా. ఈ బాధ్యత మంది కూడా, మనం కూడా ఎప్పటికప్పుడు కొంచెం ఎదుర్కోవాలి. మనం మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. అయ్యో బండభూతులు తిడుతున్నవాడు వాడిని దేవుడే చూసుకుంటాడు అనుకోకండి. దేవుడు ఏం చూసుకోడు, దేవుడు మన ద్వారా చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం వేసి మనం చెయ్యవలసిన పని చెయ్యకపోతే, మన కర్తవ్యాన్ని విడిచిపెడితే నీ అంతం భగవంతుడు చూస్తానని చెప్పాడు ఆయన. మీరు భగవద్గీతని విన్నారు, అందులో ఏం చెప్పాడు భగవంతుడు, ఎవరెవరిలో మంచి మంచి శక్తులు ఉన్నాయో అవన్నీ నావి, ధర్మం నాశనం అవుతున్నప్పుడు అన్ని వేళలా నీ రాను, నన్ను తలుచుకుని నా అంశని ఆవాహన చేసుకుని మీరే నా బదులుగా ధర్మరక్షణ చెయ్యండి అన్నాడు. అలా ధర్మరక్షణ చేయకుండా పెదవులు విప్పకుండా మనకెందుకు వచ్చిందిలే అని మనం కేవలం పలహారాలు తింటూ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి వాళ్ళిచ్చే అరటిపండు ఒకటి తిని కాస్త ప్రసాదం తినిపోతే అప్పుడు మీ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం ఉండదు, దేవతలకు ఉపయోగం ఉండదు, దేవతలు మిమ్మల్ని అనుగ్రహించరు, సరికదా వాళ్ళు ఇంకా బాధపడతారు. కాబట్టి ఇప్పుడు మనం మన దేవతా విగ్రహాలకి సేవ చేసే అర్చకులకి సాయపడాలి, పురోహితుడికి సాయపడాలి, మన దేవతల్ని తిట్టేటటువంటి నీచాతి నీచుల్ని అవసరాన్ని బట్టి శిక్షించాలి, ధర్మబద్ధంగా శిక్షించాలి. మనం ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ ఉండాలి. ధర్మం నిలబెట్టడానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడవారినదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిది అట. ఒక్కడది కష్టమా, అందరం కలిస్తే ఏ పనన్నా చేయగలుగుతాం. అలా మనం పట్టించుకోకుండా ఊరుకుంటే, సామర్థ్యం ఉండి కూడా చూస్తూ ఊరుకుంటే, సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి దైవం ఉండేది, భగవంతుడు ఉన్నాడు తరింపజేయడానికి, కానీ నీవు పట్టించుకోలేదు గనక, నీవు నోరు విప్పట్లేదు గనక అన్యాయం మీద అధర్మం మీద, సత్యం నువ్వు నిలబెట్టడం లేదు గనక నిన్ను మాత్రం నాశనం చేస్తుంది అది ఆ ధర్మం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం నిలబెట్టి తీరాలి. నిలబెట్టాలంటే ఇలాంటి కొన్ని ధర్మ కార్యాలైన ధర్మం నిలబెట్టేటటువంటి వాళ్ళ వెంట మనం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను అప్పుడప్పుడైనా చలివేందరాలు లాంటివి పెట్టండి. పాపం సామాన్యులు పేదవాళ్ళు ఉండడానికి కొన్ని అరుగులు ఏర్పాటు చేయండి. ఇప్పుడు కలియుగం కనుక అపార్ట్మెంట్లు అవి వచ్చేసాయి కనుక వాళ్ళు పాపం చూరుల్లో ఉండలేరు. కాబట్టి వాళ్ళు ఉండడానికి మనం అందరం కలిస్తే ఒక పని చేయగలుగుతాం. పేదవాళ్ళ కోసం ఒక ధర్మసత్రము, మరీ తిండి లేక అల్లాడిపోతున్న వాళ్ళ కోసం ఒక వసతి గృహము, ఏదో ఒకటి కల్పించాలి. నీచాతి నీచమైన స్థితిలో ఉండి తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి ఎంత అన్నం ముద్ద పెట్టాలి. ఊరికే అద్దెలిచ్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మఠాలు కట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. మనం వ్యాపారం చేస్తున్నామా? మనం ధర్మకార్యములు చేయడానికి దాన్ని వినియోగించాలి. అలా ధర్మకార్యానికి మన సంపద వినియోగపడకపోతే చాలా ప్రమాదం. ఆనాడు చూరులు కట్టారు కాబట్టి దేవతలకు కూడా ఉపయోగపడిందిట. దేవతలు కూడా కష్టాలు పడి చూరుల కింద తలదాచుకుంటారు. మీరు మీ ఇళ్లలో ఇలాంటి చూరులు పెట్టుకుంటే లేదా అరుగులు పెట్టి దేవతలారా, మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగితే, ఈ ప్రజలు చేసే పాపముల వల్ల మీకు బాధ కలిగితే మా ఇంట్లోకి రండి, మేము ఆతిథ్యం ఇస్తాం అని మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఇప్పుడు కలియుగంలో ఇంకొక పని కూడా చెయ్యాలి, అది కూడా వ్యాసుడే భవిష్య పురాణంలో చెప్పాడు. ఇందాక ఏం చెప్పాను మీకు, కలియుగంలో దేవతా విగ్రహాలు బాధపడుతున్నాయి, పాపాత్ముల వల్ల దేవతలంతా దుఃఖం పొందుతున్నారు, యజ్ఞములు లేక దేవతలు బాధపడుతున్నారు, ధర్మ సంస్థాపనకి కృషి చేసేవాళ్ళు లేరు, ఉన్న సాధువులకు ఎప్పుడు ఏ క్షణంలో గండం వస్తుందో తెలియటం లేదు. కాబట్టి మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు మేము లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఏ పాపాలు చేస్తున్నామో మాకు తెలియటం లేదు, ధర్మాన్ని మేము రక్షించలేకపోతున్నాం, కానీ మా ఇల్లు ధర్మ నిలయం అవ్వాలని కోరుకుంటున్నాం. దేవతలారా, మీరంతా రాత్రిపూట వచ్చి మా గృహంలో ఉండి సేద తీరండి, చేతనైనంత వరకు మా చేత సాయం చేయించుకోండి. మాకు చేయడం చేత కావటం లేదు, ఎలా చేయాలో తెలియటం లేదు, గురువుగారు చెప్పినా వినడం లేదు మేము. కనీసం మీరైనా మమ్మల్ని ప్రోత్సహించి ధర్మం నిలబెట్టడానికి కావలసిన శక్తి ఇమ్మని కోరండి. అంటే ధర్మం నిలబెట్టడానికి శక్తి దేవతలే ఇవ్వాలి, ఆ శక్తితో దేవతల్ని మనం రక్షించాలి. అమ్మని పొగడ్డానికి అమ్మ నువ్వే శక్తి ఇయ్యి అన్నాడు కదా పూర్వం వ్యాసుడు. ఏమన్నాడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మణిద్వీపానికి, అమ్మ నిన్ను స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాను, స్తోత్రం చేయడానికి తగిన పాండిత్యం నా దగ్గర లేదు, ఆ పాండిత్యము నువ్వే ఇయ్యి, నిన్ను స్తోత్రం చేసే శక్తి ఇయ్యి, ఆ శక్తితో నీ మీద నేను కావ్యం రాస్తాను, శ్లోకాలు రాస్తాను అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు అమ్మ మెచ్చుకుంది, ఆయనకి పాండిత్యం ఇచ్చింది, ఆ పాండిత్యంతో అమ్మ మీద శ్లోకాలు రాశాడు. కాళిదాసు ఉన్నాడు, అమ్మ స్తోత్రం చేసే శక్తి ఇమ్మన్నాడు, తల్లి ఇచ్చింది, ఆ స్తోత్రాలన్నీ ఆవిడ మీదే మళ్ళీ వినియోగించాడు. కాబట్టి ఇచ్చేది ఆవిడే, ఇచ్చి మన ద్వారా పని చేయించుకునేది ఆవిడే. ఇప్పుడు ఈరోజు నుంచి రాత్రిపూట దేవతలు అలా కోరుకోండి, దేవతలారా మీకు మేము యథాశక్తిగా సేవ చేసే శక్తి ఇవ్వండి, ఆ శక్తితో మిమ్మల్ని సేవించి మేము తరిస్తాం, తరించే భాగ్యం ఇవ్వండి అని కోరుకోవాలి. ఇప్పుడు దేవతలంతా అలాంటి చూరుల దగ్గర తలదాచుకున్నారు, చాలా కాలం చాలా బాధపడ్డారు. మహిషాసురుడి క్రూరత్వం అంతా ఎంత కాదట పాపం. పతివ్రతలైన స్త్రీలకి దిక్కు లేదు వాడి కాలంలో, యజ్ఞములన్నీ ధ్వంసం అయిపోయాయి, గుడులన్నీ పడగొట్టేశాడు. అంటే ఈ దేవతల మీద కసి కదా, ఈ దేవతలు గుళ్ళు పడగొట్టాడు, వాడికి ఇష్టమైన వాటిని కట్టించుకున్నాడు, వాడి ప్రార్థనాలయాలే తప్ప మన ప్రార్థనా మందిరాలు లేకుండా చేసి పారేశాడు వాడు. ఒక 100 సంవత్సరముల పాటు ఈ సమస్త లోకాలు అల్లకల్లోలమైపోయాయి, ఈ పాపాత్ముడి భారం తట్టుకోలేకపోయాయి. చివరికి దేవతలంతా ఒక చోట చేరారు, గురువుగారిని పిలిచారు. గురువుగారు, ఏమిటి కర్మ, తిండి లేక అల్లాడిపోతున్నాం, యజ్ఞములు జరిగితేనే మనకు ఆహారం లభిస్తుంది. భూలోకంలో మానవులంతా యజ్ఞం సక్రమంగా చేసి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అంటే అప్పుడు ఆ యజ్ఞంలో వేసిన ద్రవ్యం ఆహారం అవుతుంది మాకు. ఇవాళ మనం వేసే ఈ పదార్థం వ్యర్థమేం కాస్తుమా, కాస్తంత చెరువు అనే పేరుతోటి ఆహారం, నవధాన్యాలు వండిన అన్నమో ఇలాంటివి తీసుకుని నేతితో పాటుగా యజ్ఞగుండంలో వేసి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనగానే ఇది అగ్నిలో పడి కాలి బూడిదైపోతుంది, అప్పుడు అందులోంచి ఆవిరి బయటకు వస్తుంది, ఈ ఆవిరి సూక్ష్మమైన అమృత బిందువుగా మారుతుంది, ఒక చిన్న అమృతపు బొట్టుగా మారుతుంది, ఏ డ్రాప్ ఆఫ్ అమృత. ఈ బొట్టు ఈ ఆవిరి ద్వారా పైకెళ్ళి ఇంద్రుడి నాలుక మీద పడుతుందట, ఎందుకని ఇంద్రాయ స్వాహ అన్నాం కాబట్టి, ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడి నాలుక మీద పడుతోంది. ఇది మంత్రము ద్వారా దేవతలకి ఆహారం ఇచ్చే ప్రక్రియ. చాలామంది అన్నారు ఎన్నోసార్లు ధర్మ సందేహాల్లో, అందులో వేసే నవధాన్యములో ఎవలో లేకపోతే అన్నమో నేతితో పాటుగా దేవతలకు ఎలా పెడుతుందండి, అగ్నిలో పడగానే అది కాలిపోతుంది కదా, నల్లగా మాడిపోతుంది, బూడిదవుతోంది, పొగలేస్తోంది కదా అని అడిగారు పాపం. అది పొగలేవడం కాదు, ఈ ధాన్యము ఈ అన్నము నేతితో కలిసి మంత్రం చదివి అందులో వేయగానే అది కాలిపోయి పొగ రూపంలో పైకి లేస్తుంది. ఆ పొగలో సూక్ష్మమైన ఒక అమృత బిందువు ఉంటుంది, తడిగా ఉంటుంది ఆ బిందువు, అది చాలా సూక్ష్మంగా ఉంటుందిట, అణువు కంటే సూక్ష్మంగా ఉంటుంది. ఈ అమృత బిందువు రివ్వన గాలితో పైకెళ్ళిపోతుంది అగ్నిహోత్రుడి యొక్క బలము ద్వారా. అది వెళ్ళి మనము ఎవరికి ఉద్దేశించి అందులో హుతము చేశామో ఆయన నాలుక మీద పడుతుంది. అందుకే ఇందాక చెప్పాను, ఇంద్రాయ అనగానే ఇంద్రుడి కొరకు అనగానే ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. అదే అగ్నయే స్వాహ అగ్నయ ఇదన్నమమ అనగానే అగ్ని నాలుక మీద పడుతుంది. యమాయ స్వాహ అంటే యముడి నాలుక మీద పడుతుంది. నిరృతయ స్వాహ అంటే నిరుతి యొక్క నాలుక మీద పడుతుంది. వరుణాయ స్వాహ అంటే వరుణుడి నాలుక మీద పడుతుంది. వాయవే స్వాహ అంటే వాయువు నాలుక మీద పడుతుంది. కుబేరాయ స్వాహ అంటే కుబేరుడి నాలుక మీద పడుతుంది. ఈశానాయ స్వాహ అంటే ఈశానుడి నాలుక మీద పడుతుంది. ఇలా మనం దిక్పాలకులను తలుచుకుని వేసే ఈ ఆహారము అంత చక్కని అమృతపు బిందువుగా మారి నాలుక మీద పడుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఈ పెసరు పడగానే మంచి బలం వస్తుంది, ఆకలి తీరుతుంది. ఒక క్యాప్సిల్ ఎంత కావాలండి, మందు లాంటిది అది. వాళ్ళకి మళ్ళీ సంవత్సర కాలం భూలోక కాలమానం ప్రకారం సంవత్సరం దాకా అసలు ఆహారం ఎక్కర్లేదట. మిగతా వాళ్ళు యజ్ఞంలో చేయటం వల్ల వచ్చేటటువంటి బలం వాళ్ళు నిలవ ఉంచుకుంటారు తండోయ్. ఇప్పుడు ఒక ఆయన యజ్ఞం చేశారనుకుందాం, మన శారదాపీఠంలో యజ్ఞం జరిగింది, ఈ యజ్ఞ ఆహారం ఈ పూట ఆహారంగా వాళ్ళకి వినియోగపడింది, వాళ్ళకి ఏడాది దాకా ఆకలియదు, ఏది భూలోక కాలమానం ప్రకారం. మరి వెంటనే అదే సమయంలో ఇంకొక ఆయన యజ్ఞం చేస్తే ఇదంతా వేస్టా? వేస్ట్ కాదట, ఇది నాలుక మీద పడితే వాళ్ళు దాన్ని దాచుకుంటారట మర్నాటిదాకా. పశువులు చూసారా మీకు, గడగడగడ తినేస్తాయి అంతా. తినేసి ఏం చేస్తాయి, కడుపులోకి పెట్టుకెళ్తాయి, మళ్ళీ ఒక్కొక్క ముద్ద బయటికి తెచ్చుకుని నెమరు వేసుకుంటాయి. ఈ నెమరు వేసుకుని శక్తిని పొందుతాయి. దేవతలు మనం చేసే యజ్ఞముల వల్ల వచ్చే అమృతపు బిందువులు ఎన్ని యుగాల వరకైనా దాచుకుని రోజు కొంచెం కొంచెం తాగుతారు వాళ్ళు. వాళ్ళు నిల్వ చేసుకోగలుగుతారు. వాళ్ళది పెద్ద ట్రెజరీ ఆఫీసు, సబ్ ట్రెజరీ కాదు. అందువల్ల ఏం బెంగెట్టుకోకర్లా. ఒక్కళ్ళు ఒకరోజు యజ్ఞం చేస్తే రెండో వాడు కూడా చేస్తే ఈ రెండోది వ్యర్థం అవుతుందా అంటే ఎంత వచ్చినా దాచుకుంటారట. మనం డబ్బులు దాచేట్లా, కట్టల కట్టలో అలాగే. కాకపోతే మన కట్టలు ఏ చెదలో పడితే ఎందుకు పరిగి రాకుండా బుట్టపాలు అయిపోతాయి. కానీ ఆ మహానుభావుల యొక్క తపశ్శక్తి వల్ల, ఉపాసనా బలం వల్ల ఈ యజ్ఞముల యొక్క సారము అమృత రూపంలో నిలవ పెట్టుకుని, వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఉద్యానం ఉన్నదట, ఆ ఉద్యానంలో పెద్ద కొండ ఉంటుంది, అది బంగారపు కొండ, అందులో పడుతుందన్నమాట ఇది వెళ్ళి వాళ్ళు దాస్తారు. దాని చుట్టూతో అగ్నిహోత్రుడు కాపలా కాస్తూ ఉంటాడు, పావులు ఉంటాయి, అది మీకు ఆదిపర్వంలో కూడా చెప్పాను. వాళ్ళు మనం ఎవ్వరూ యజ్ఞం చేయనప్పుడు ఆ కొండలో ఉన్నదే తీసుకుంటారు. ఆ కొండలో ఉన్నది ఎప్పుడూ కూడా తరగదు. కానీ యజ్ఞం చేస్తే మనకు లాభం, చెయ్యకపోతే దేవతలు మన దగ్గర ఆహారం రాక వాళ్ళ నిలవ ఉన్నటువంటి కొండలో ఉన్న ఆహారం స్వీకరించటం వల్ల భూలోకం వాళ్ళకి వర్షాలు కురవు. మనం యజ్ఞములు చేస్తేనే ఈ అమృతం వాళ్ళ నాలుక మీద పడితేనే వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. కలిగితేనే వాళ్ళు హర్షం పొందుతారు. హర్షం పొందితే వర్షం కురిపిస్తారు. అప్పుడు భరత వర్షం హర్షోత్కర్షంతో ఉంటుంది. అందుకని మనం యజ్ఞములు చెయ్యాలి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. అందుకనే దేవతలు బాగా చిక్కిపోయారు, పాడైపోయారు. అందుకని వాళ్ళు ఏమన్నారన్నమాట, గురువుగారితో, గురువుగారు యజ్ఞాలు లేవు, ఇంకోటి లేవు, మనం నానాయాత్ర పడిపోతున్నాం, ఎంతకాలం మాకు ఈ కష్టం అనగా ఆయన, ప్రస్తుతం నేను ఏమీ చేయలేను, నేనేమీ చేయలేకపోయినా చేసేవాడిని చూపిస్తాను. మనం త్రిమూర్తుల దగ్గరికి వెడదాం, త్రిమూర్తుల్ని ఒక చోట సమావేశపరుద్దాం, వాళ్ళ పాదాల మీద పడదాం. ఆ ముగ్గురే, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇప్పుడు మనం తరించటానికి ఉపాయం చూపిస్తారు. తరణ ఉపాయం, తరణోపాయం. తరణము అంటే గట్టెక్కుట. దేని నుంచి గట్టెక్కుట? ఆపదల నుంచి గట్టెక్కడం. ఆపదల నుంచి గట్టెక్కడానికి కావలసిన ఉపాయానికి తరణ ఉపాయం, తరణోపాయం అంటాం అన్నమాట. తరుణోపాయం కోసమా? బండభూతులు పలిగితే వాళ్ళు ఉపయోగం లేదు. తరుణము అంటే యౌవనం. యువకుడు తరుణ, యువకుడు, తరుణి, యువతి. వయస్సులో ఉన్నటువంటి వాళ్ళని మగవాణ్ణైతే తరుణ అంటారు, స్త్రీని తరుణి అంటారు. అమ్మవారు ఎప్పుడు యువతీమణిలో ఉంటుందిట. అమ్మని ఎప్పుడు చూడండి, 30 ఏళ్ల వయస్సు దాటనటువంటి నవయౌవనవతిగా ఉంటుంది. అందుకే అమ్మవారికి తరుణి, తాపసారాధ్య, తనుమధ్య, తమోపహ ఈ నామాల్లో తరుణి అన్నారు. నిత్య యువతి ఆవిడ.